మీకు ఇంత జ్ఞాపక శక్తి ఎలా ఉంది ఇప్పటికీ?
ఉంది, దేవునిచ్చే వరం.
అంతే, అది వరం
చేసే.
ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మేమే గవిని మర్చిపోతున్నాం సాయంత్రానికల్లా. మొదటి మీరు ఇప్పటికీ ప్రతి సంఘటనని కళ్ళ కట్టినట్టు చెప్పగలుగుతున్నారు.
అందుకని వ్యవసాయం, రైతాంగం, రైతులు ఈనాడు గ్రామశ్రమంలో వదిలి నిర్మానుష్యం అయిపోయారు. అంతా బస్తీలకు వస్తున్నారు. అందుకని నాకు ఈ సందర్భంగా గోల్డ్ స్మిత్ అనే కవి 18th century ఇంగ్లండ్లో, ఇండస్ట్రియల్ కంట్రీ లైక్ ఇంగ్లండ్, ఆయన ఏం చెప్పాడంటే, ది బోల్డ్ ప్రజెంట్రీ ది కంట్రీస్ ప్రైడ్ వెన్ వన్స్ డిస్ట్రాయిడ్ కెన్ ఎవర్ బి సప్లైడ్. దేశానికి గర్వకారమైన రైతాంగం ఒకసారి దర్శించిందంటే సుశించుకోలేము అని చెప్పి.
అవును,
మన మంచి మన దేశం అది అంతకన్నా మొత్తం వ్యవసాయ దేశం అయినప్పుడు ఇంకా ఎంత ఉండాలి. అందుకని గ్రామ సేవలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకని గ్రామ సేవల గురించి చెబుతుంటే ఒక ఆయన చెప్పాడు, కవి గారు, తుమ్మర సీతారామరాజు గారు, పరధర్మములు మెచ్చి పరుగులు వచ్చేది వేళ, కోటి విద్యలు కొండకు సాటియగునే, పట్టణము రుజుచ్చి రొట్ట వచ్చేది వేళ, తల్లి కౌగురి కదా పల్లెటూరు.
కానీ ఇప్పటి రాజకీయ పార్టీలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ అంత పట్టణీకరణ మీద దృష్టి పెడుతున్నాయి కదా.
పట్టణీకరణ మీద దృష్టి పెడుతుంటే పట్టణీకరణలో కూడా నష్టం, స్లమ్స్ డెవలప్ అవుతున్నాయి.
అవును,
వాళ్ళు వచ్చినందువల్ల వాళ్ళు ఏదో ఒక చివరి చిన్న పనులు కొన్ని అది ఇది పాకి పనులు పనులు చేసుకుని అటువంటి పనులే కానీ పెద్ద పనులు ఏమి వ్యాపారాలు లేవు.
అవును,
అందుకని సమస్య డెవలప్ ఉంటుంది. అక్కడ నిర్మానుష్యం అవుతున్నాయి
గ్రామాలు, నిర్మానుష్యం
ఇక్కడ సమస్య డెవలప్ అవుతుంది. దానివల్ల ఏం లాభం కలగల కాబట్టి అప్పుడు ఈ విధంగా జరిగిపోతుంటే సోమల సీతారామరాజు గారే ఆయన అడిగారు, నేను అడిగా, ఈ పల్లెటూళ్ళు ఇట్లా ఉన్నాయని చెప్తున్నారు కదా ఆ రోజుల్లో, ఏదండి ఇప్పుడు అట్లా లేవే అన్న. నేను పద్యం రాసినప్పుడు అట్లా ఉన్నాయి గ్రామాలు, ఇప్పుడు లేవు, నేను ఏం చేయమంటావని అన్నాడు.
అంతే పాపం, ఆయన ఏం చేయగలడు, ఆయన భావాన్ని చెప్పారు, అట్లా ఉంటే బాగుంటుంది అనుకుని అట్లా రాశారు ఆయన, ఉన్నాయి కనుక. అప్పుడు ఇప్పుడేమో వెళ్ళా తెలా పోతున్నాయి పల్లెటూళ్ళు.
అట్లాగే మరి ఈ నారవారు రాయరా, మనిషి వాల్యూస్ పోనీ.
అవును,
మంత్రుల గురించి చెబుతా, మంత్రి పదవి ప్రజల ఏంత సేవించి ధన్యత గడియించిన దాని కాని లక్షలు గడియని లైసెన్స్ గోదరా నభై గోదర మాట నాటల మాట.
అవును,
ఆ విలువలన్నీ పోతున్నాయి.
అవును,
కాబట్టి ఆ విలువలు నాకు జాషువా కవి గారు అంటే సాహిత్యం అన్న కొంచెం ఇష్టం. నేను గుంటూరులో ఏసీ కాలేజ్ చదివేటప్పుడే నవ్య సాహిత్య పరిషత్ అని ఒకటి ఉండేది, దాంట్లో మెంబర్గా ఉండేవాడిని, ఆ పుస్తకాలు ఎప్పుడప్పుడు అప్పుడు చదువుతుండేవాడిని. అందుకని కవులు గబ్బిడ ఆయన రాసిన గబ్బిడంలో
సాహిత్య అభిమానం ఎక్కువ కదా,
మెసేజ్ పంపిస్తాడు దేశానికి అంతా. మొదట పద్యమే పామునకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రక్త నంబైన ధర్మదేవతకు కూడా ఊయికిపొడు జబ్బు గొర్రెలు వీడున్న చోట నంతిచ్చిపట్టి. అట్లాగే ఆలయమును నీరు విరాడు వేళ శివుని చెంప నీకు చౌరవగునుండు మౌని ఖగరాణి పూజారి లేని వేళ విన్నమింపమ్మని చరిత్ర. పూజారి ఉంటే అడ్డం పడతాడు,
అవును,
పూజారి లేకుండా విన్నమింపమ్మంటాడు.
అవును,
అంటే శిల్పకళ మీద కూడా చెప్పాను, శిల్పకళ మీద కూడా ఆయన చెప్పిన పడ హంపి క్షేత్రం గురించి చెబుతూ చెప్పాడు, అన్నీ ముస్లిం ఇండివిజువల్లో దెబ్బతిన్నాయి, ఇది మాత్రం ఒక వినాయకుడి బొమ్మ మాత్రం ఉంది ఎంపీలో, దాన్ని చూసిరామని చెప్తాడు. ఈయనక వంటి సాను గణేశుని నున్నని బొద్ధం మీద కాలువను ఒక లేదు మీద తదుజ్వల శిల్ప సంపద అఖండ దొంగ భద్రానదికి అప్పగించి దద్దమలైన తెలుగు వారి విద్యానకర ఒక అశ్రుకడంబు ఉపాయము గమను జిదిరమ్ము అన్నమాట. ఆ విధంగా ఆ శిల్పకళ గురించి కూడా వరిస్తాడు. ఏడుకూరు వెంకటనరసయ్య గారు అంటే మంచి నాకు రైతు స్వామ్యం మీద చక్కగా రాస్తాడు. ఆయన రాశాడు, వారే రైతులు విశ్వజీవన కళాపారంగుతులు, రైతు పొలం అరగ కట్టుకుని పొలం వెళ్ళటం గురించి రాస్తాడు. చెంగులు వారిన కది జుట్టి ముదుగును జొక్కాను గేసేసి పలు రంగులు గురుక్కడు చంద్రకోలు ములుకరంబుని కొలుకుని చెప్పులు సంభాళించి కోటేరుతో సింగారమ్మ అయిపోవు రైతు సిరికిని నిక్షేపించు వాళ్ళకి నేను సారీ మంచి బొట్లు చెవు జంపు మంచి బొట్లు వేల చేదారి నా పగ్గమౌని ఎరవాళ్ళు కోడి నెలచి మెడిపై భారము మోపి కష్టపడు భాగ్యము చూడగదో రైతుకి నిక్షేపించు వాళ్ళకి నేను. ఇలాగ తుమ్మల సీతారామరెడ్డి గారు కూడా రైతులు కడగండ్రుల గురించి చెప్తా ఒక పద్యం రాశాడు. ఏమిటంటే, బిందెలతో పాలు బిండుదే గాని నీ కటక నీ కంచంబులోకి కటికి గంజి నీళ్ళే, కొండంత నుని పత్తి పండితువే గాని నీ కాయ గంబు గొప్ప గుప్పుడెంచే, కమ్మని శాఖమలు కాయించువే గాని నీ కూరలోకి కటికి సంబారు పొడిమే, ఏమని వచ్చింతు నీ బాములే. నీ కష్టాలు ఎట్లా వర్ణిస్తాను ఇవన్నీ వర్ణించాడు. అట్లా మేము చిన్నప్పుడు రైతు భజన రైతు ఉద్యమాలు పెట్టేటప్పుడు రంగగారు రైతు విద్యాలయాలు పెట్టేవాడు, మేము పోయి పాఠాలు చెప్పేవాళ్ళు. అప్పుడు
ఆ రోజులు
ఇప్పుడు చెట్టిపల్లి అని చెట్టిపల్లి వెంకటరత్న గారు అని ఆయన శ్రీకాకుళం ఆయన పద్యం రాశాడు, ఒక గేయం రాశాడు. ఆగునా జీవాలు సాగునా లోకాలు, రైతుగా నిర్ణయించిన రైతులుగా రాజుగా నిర్ణయించిన రైతుని నీటికపోతే, పలు రాత్రి లేక పాటుపడకుంటే కడగండ్రు ఈ కడగండ్రులు గుర్తుంటున్నా అని రాజమేయర్ నిలుస్తున్న భూదేవి ఇంకెందుకు భగ్న మక్క ఉంటున్నా అని చెప్పి.
ఇప్పుడు మీరు ఇంత ఫ్రెష్గా చెప్పగలుగుతున్నారు కదా, అందరు మహాకవులు రాసిన పద్యాలు గేయాలన్నీ కూడా ఇప్పటికీ మీరు చదువుతుంటారా?
చదువుతాం చదువుతాం అప్పుడప్పుడు.
అదే ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మీరు?
సుందరకాండ ఎప్పుడు చదువుతా?
సుందరకాండ చదువుతారా?
సుందరకాండ శ్లోకాలు ముఖ్యమైన శ్లోకాలు రెండు మూడు చెప్పండి చెప్తా.
ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, మీ దినచర్య ఎట్లా ప్రారంభమవుతుంది? అసలు
దినచర్య లేదు, సూర్యుడు ముందు లెగుస్తా, స్నానం చేస్తా, స్నానం బట్టతో స్నానం చేస్తా, నోటుగా స్నానం చేయను నేను. తలస్నానం కానీ ఇప్పుడు చేయటంలా రోజు ఓపిక మొన్న తలస్నానం చేసేవాడిని, బట్టలు కట్టుకునేవాడిని, పంచకట్ట తప్ప కట్టను నేను.
అవును, మీరు ఎప్పుడు పంచాక ఇదే
లేదు అప్పుడు ఇప్పుడు కూడా. ఆ విధంగా నేను సమాజ శ్రేయస్సు కోసం తోటి మానవుడు బాగుండాలి, మనం ఒక్కడే కాదు తోటి మానవుడు కూడా బాగుంటేనే సమాజ శ్రేయస్సు, లోకక్షేమం సమాజ శ్రేయస్సు ఈ రెండు బాగుండాలని మొదటి నుంచి నేను కోరుకునే మనిషిని. ఆ విధంగానే నా జీవిత
స్నానం చేసి బట్టలు కట్టుకుని తర్వాత టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేస్తారా?
టిఫిన్ చేస్తాను. టిఫిన్ సంగత మార్నింగ్ ఓట్స్ తీసుకుంటాను.
ఓట్స్ ఓకే.
ఓట్స్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఏదైనా ఉప్మా కానీ ఏదైనా తింటాను, ఫ్రూట్స్ ఏదో తీసుకుంటాను, పప్పాయ ఏదో.
కాఫీ టీలు తాగారు?
కాఫీ ఒకసారి తాగుతారు,
ఒకసారి పొద్దున్నే.
తర్వాత ఈవినింగ్ గ్రీన్ తాగుతారు,
గ్రీన్ టీ తాగుతారు.
గ్రీన్ తాగుతారు.
మధ్యాహ్నం కొంచెం భోజనం,
మధ్యాహ్నం భోజనంలో పెరుగు ఆకుకూరలు, దీనికి ఎగ్ ఒకటి తింటున్నప్పుడు.
ఓకే, ఎగ్
ఎప్పుడు తినేవాడు కాదు, డాక్టర్లు రెండు ఎగ్స్ తినమంటారు.
ఓకే ఓకే.
అందుకని ఎగ్స్
అసలు నాన్ వెజిటేరియన్ తినరు కదా?
ఇలాంటి విషయం లేదు.
అదే అన్న, మీరు నాన్ వెజిటేరియన్
లేదు,
అది మన నుంచి లేదు కదా, జైన్ జైన్ల ప్రభావం
ప్రభావం.
మరి ఇక రాత్రికి రాత్రికి
రాత్రికి ఇడ్లీ కానీ ఏదైనా ఉండి తిని
కొంచెం అల్పాహారం,
పాలు తాగుతాను.
ఓకే,
పాలలో కొంచెం మిరియాల పొడి కానీ పసుపు కానీ వేసుకుని తాగుతాను.
ఓకే. సో మీకు ఎప్పుడు కూడా
మంచి నీళ్ళు బాగా తాగుతాయి,
ఆరోగ్యపరమైన సమస్యలు ఎప్పుడు రాలేదు కదా అసలు మీ మొత్తం జీవితం?
ఎప్పుడు ఒకసారి దగ్గు వచ్చింది,
దగ్గు అంతే.
కేర్ హాస్పిటల్ ఉంటే ఆరు రోజులు ఉన్నంత తర్వాత రాలేక.
ఎందుకు వచ్చింది అంటారు దగ్గు?
జలు ససెప్టబిలిటీ కోల్డ్ కొద్దిగా.
ఓకే,
మా నాన్నగారు కొన్ని ఉపసం అందుకొని వచ్చింది.
బట్ ఇప్పుడు ఇప్పుడు చలికాలం కదా, అయినా కానీ మీకు ఆ లక్షణాలు కూడా ఏం లేవు?
కొద్దిగా ఉంది కానీ,
అది ఉన్నా కానీ. బట్ మా ఇప్పుడు మా తరంతో పోలిస్తే మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. మీరు ఇప్పుడు
తర్వాత
చెప్పండి చెప్పండి,
రాజకీయాల్లో వచ్చే వరకే నేను కర్షపరిషత్ సభ్యుడిగా ఉన్నా.
అవును,
నేను బాబు గారు దుగ్గిరాల వెంకటరావు.
అవును,
మేమిద్దరు మెంబర్స్ బాబు గారు. ఇది అప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ రివ్యామ్ చేద్దాం అనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా తిరిగాము. తిరిగి బాగా బెస్ట్ చెరుకు రైతులను పిలిపించి ఇక్కడ స్కాలర్స్ పిలిపించి క్లాసెస్ పెట్టి చెప్పించేవాడు.
అవును,
ఆ విధంగా చాలా బాగా చేసేవాడు బాబు గారు, మేము కూడా. తర్వాత బాబు గారికి నాకు పరిచయం ఏంటంటే, మొదట్లో 78లో
ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వచ్చాడు.
వచ్చినప్పుడు చెబుతాను, కాంగ్రెస్ స్ప్లిట్ అయింది అప్పుడు, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్. తర్వాత రాజగోపాల్ నాయుడు గారు, మేమంతా బాగుండేవాళ్ళం కదా. రాజగోపాల్ నాయుడు గారు చెన్నారెడ్డి ఏమన్నారంటే, తెలంగాణ అక్కడ మీరు చూసుకోండి, ఈ రాష్ట్రం తెలంగాణలో నేను చూసుకుంటాను టికెట్లు అని చెప్పాడు రంగగారికి. చెప్పాడు రంగగారు, నన్ను రాజగోపాల్ నాయుడు గారిని పసుపులేడు కోటేశ్వరరావు గారిని మేము ముగ్గురుని ఒక కమిటీ వేశాడు టికెట్ ఇవ్వడానికి. రాజగోపాల్ నాయుడు గారు బాబు గారిని తీసుకొచ్చి, స్టూడెంట్ లీడర్ అన్న, బాగా యాక్టివ్గా ఉంటాడు, ఈయనకి ఇస్తే బాగా బయట గెలిస్తాడు, చంద్రగిరి బయట పెట్టేస్తాడు అని చెప్పాడు. అప్పుడు నా చేతి మీదుగా టికెట్ ఇవ్వటం జరిగింది.
అవునా, చంద్రబాబు
అది నేను ఎప్పుడు గర్వపడతా ఉంటా. నా చేతి మీదకి ఇచ్చిన టికెట్ ఆయన మైన ఈనాడు ఇంత మంత్రి అయ్యి ఇంత రాజ్యాన్ని వెళ్తా ఇంత దేశాన్ని తీరు మార్చే పరిస్థితికి వచ్చారంటే నాకు ఎంత గర్వకారణంగా ఉంటుందో చెప్పలేము.
ఇప్పుడు మీరు 78లో మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, అప్పట్లో స్వతంత్ర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. చెన్నారెడ్డి క్యాబినెట్లో చేరారుగా మీరు.
చెన్నారెడ్డి క్యాబినెట్లోనే మొదట్లోనే 78లో కాంగ్రెస్ చేపూరులో మీటింగ్ జరిగింది. రేపు ఎలక్షన్ అనగా అప్పుడు దాకా మీటింగ్ చెన్నారి ఆమె వచ్చింది, ఇందిరా గాంధీ. చెన్నారెడ్డి వచ్చాడు, చెన్నారెడ్డి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఆయన. ఆమె ఏమందంటే, మీ అభ్యర్థిని గెలిపించుకుంటే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఉంటుందని చెప్పింది.
ఓకే,
అప్పుడే మీటింగ్లో అదే ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు. అట్లాగే గెలిచాం. గెలిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పోయి సన్నారెడ్డి గారిని కానీ ఎవరిని గారి నా మంత్రి ఏమని అడగల. మీకు చెబుతాను, నేను నాకు ఇన్ని పదవులు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, మరి రాజ్యసభ మెంబర్ చేశాను, మంత్రి చేశాను, ఇంకా ఎన్నెన్నో చేశాను, సంగమడి ఏరి ఫౌండర్ చైర్మన్ చేశాను. కాబట్టి నేను ఎప్పుడు ఎప్పుడు అందరికి చెప్పేది ఏంటంటే, పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి మీరు ఉండండి, వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడద్దు, మన పని మనం చేసుకెళ్తాము, కష్టపడి చేసుకెళ్తామని చెప్పి అంటే చేశాను.
ఇప్పుడు మీరు మరి ఇందిరాగాంధీ మాట ఇచ్చినట్టుగా మిమ్మల్ని మంత్రిగా చేశారా చెన్నారెడ్డి?
చేశాడు, ఎంతనే
అగ్రికల్చర్ మంత్రి అయ్యారు.
నేను అడగల,
అదే
స్వేరింగ్ ఇన్ రమ్మని పంపించాడు మనిషిని.
ఓకే,
అంతే. తర్వాత ఇంకొక ఈవెంట్ ఏంటంటే, 1972లో రంగగారు మనం పోటీ చేసిన గెలవం స్వతంత్ర పార్టీ తరఫున చెప్పారు. అంటే అప్పుడు స్వతంత్ర పార్టీ, అప్పుడు
అవును స్వతంత్ర పార్టీ
గారు అట్ట కాదు చేయాల్సిందే అని అన్నాడు. చేస్తే అప్పుడు నేను ఒక్కడే లోన్ క్యాండిడేట్ కోస్టల్ జిల్లా, రత్న గారితో కూడా ఓడిపోయినప్పుడు నేను గెలిచాను అనమాట. అక్కడ రత్న సభాపతి గెలిచాడు ఒకడు,
అవును
ఆయన రాజీనామా చేశాడు. అప్పుడు గెలిచినప్పుడు అప్పుడు తర్వాత రంగగారు కాంగ్రెస్లో వేస్తుంటే మేమంతా, నేను రాజగోపాల్ నాయుడు మేమంతా కాంగ్రెస్లో చేరాము.
అవును, ఆయనతో పాటు చేరారు.
ఆయనతో పాటు చేరాము అని చేరటమును ఇప్పుడు కాంగ్రెస్లో చేరినప్పుడు తర్వాత ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది,
అవును
దానికి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు నేను ఒకటే క్యాండిడేట్గా అప్పుడు గెలిచినప్పుడు ఎట్లా నేను పోటీ చేద్దాం అనుకున్నా, ఈ వెంకటరత్నం గారిని రిజిస్టర్ అప్పుడు పోటీ చేశాను. 36 ఓట్లు వచ్చినాయి నాకు, పోటీ తెచ్చుకున్న ఓట్లు. కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడిపోయాడు నా చేత.
ఓకే,
విచిత్రం ఏంటంటే, అట్లాగే గమ్మత్ కొన్ని ఇన్సిడెంట్లు లైఫ్లో 12/13/2001 రాజ్యసభలో ఉన్నాం, క్వశ్చన్ ఎవరు అయిపోయింది పార్లమెంట్లో అయిపోయి పైకి వెళ్ళే నా రూమ్కి ఉండేది. నేను కమిటీ మెంబర్ చైర్మన్కి ఉండేవాడిని కమిటీకి, అందుకని ఒక రూము స్టాఫ్ ఉండేది. ఫ్రెండ్స్ అంతా వెళ్ళి కూర్చుని అక్కడ టీలు తెప్పించుకుని తాగుతూ మాట్లాడుకుని కూర్చునేవరకి 11:30 వెళ్ళాము. 12 బావుగా టప్ 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 అని మా కింద సరిగ్గా
అవును
ఎన్వేషన్ బాంబులు.
అవును అవును, పార్లమెంట్ దాడి జరిగింది కదా.
అప్పుడు మీరెవరు కదలొద్దని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని అలర్ట్ చేసి అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మమ్మల్ని దాంట్లో ఇచ్చి ఇంటికి పంపించారు. ఆ విధంగా అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా నేను యాక్టివ్గా ఉండేవాడిని.
అప్పుడు భయమే లేదా? ఆ బాంబులు దాడి భయమే లేదా?
సరిగ్గా మా కింద
అదే
300 అంతస్తులు మేము ఉన్నాం కింద. అది చూసి అప్పటి నుంచి కూర్చున్నాం, కదలు మాకన్నా మీరు అన్నారు. మీకు వాళ్ళు కావాలంటే ఏమైనా కాఫీ పంపిస్తాం కానీ మీరు కథలు మాకండి, మేమంతా ఎత్తుకొస్తామని చెప్పి ఎత్తుకొచ్చి ఎవరు లేరు లేనిది ఎక్కడాళ్ళు అక్కడ అలర్ట్ అయ్యి వాచ్ చేసి వాళ్ళు తలుపులు వేసేసారు.
ఓకే,
సేవ్ అయిపోయింది సిచ్యువేషన్. అటువంటి ఇన్సిడెంట్స్ అన్ని మేము చూసాం.